మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయుల స్వరం. నేను ఆర్జే రాజు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు శంకర్ నారాయణ గారు, హాస్య బ్రహ్మ. వీరు భగవద్గీత 18 అధ్యాయాలు కూడా రాశారు. అలాగే ఇంకా అసలు వీరి గురించి చెప్పాలంటే ఈరోజు మొత్తం సరిపోదు. హాస్య బ్రహ్మగా అందరికి చాలా ఫేమస్. ఈరోజు మన మైండ్ మీడియాలో మనతో పాటు ఉన్నారు. నమస్కారం శంకర్ నారాయణ గారు.
నమస్కారం అండి.
ఎలా ఉన్నారు
చెప్పండి.
సో శంకర్ నారాయణ గారు, ఈరోజు మనము పరమాత్మ విశ్వరూప దర్శనం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో మీరు అది మీ నోటి ద్వారా చెప్తేనే బాగుంటది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండి. మీరే చెప్తే బాగుంటది అని
చెప్తానండి. మైండ్ మై ఇండ్ మీడియా ప్రేక్షకుల శ్రోతల మైండ్స్ అన్నిటికీ నా నమస్కారాలు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు. మనకు దేశం కన్నా దేవుడి కన్నా ప్రత్యేకమైన విషయం ఏముంటుంది మైండ్ పెట్టడానికి. అందువల్ల మన మనస్సులన్నీ కూడా పవిత్రం చేసుకుని దేవుడి గురించి దేశం గురించి మనం ఆలోచిద్దాం భారతీయ స్వరంలో. ఇవాళ శంకర గీతలో నాది నవవిధ భక్తి మార్గం. నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి మనకు. అందులో నేను 10వ మార్గం చేర్చాను. దాని పేరు నవ్వువిధ భక్తి మార్గం. ఎందుకంటే దేవుణ్ణి మనం నవ్వించి కూడా ప్రసన్నం చేసుకోవచ్చు అని. మోము కృష్ణ పరమాత్ముడు మోమున నవ్వు రాజిల్లేడు మోమువాడు అన్నారు ఆయన భాగవతంలో. అంటే ముఖం మీద ఎప్పుడు నవ్వులు ఉంటాయని. ఆ నవ్వుల దేవుణ్ణి ఆ కృష్ణ పరమాత్ముడిని నవ్వులతో సేవించాలి అనే ఉద్దేశంతో ఈ శంకర గీతాన్ని ప్రారంభించారు. శంకర గీతలో శంకర నా పేరుంది. దానికన్నా మించి శం కరోతి ఇది శంకర అని, అంటే శుభం చేసేవాడు శంకరుడు అని. ఆ పరమేశ్వరుడు కృష్ణ పరమాత్ముడు ఆయన ఇవాళ నేను పరమాత్మ సందర్శన యోగం. పరమాత్మ సందర్శన యోగం అంటే విశ్వరూప సాక్షాత్కారం, విశ్వరూపం చూపించడం. ఆ విశ్వరూపం అంటే ఒక వండర్. ప్రపంచంలో మనకు చిన్నప్పటి నుంచి కూడా మనకు ఏదో ఒక వింత చేయాలని, వండరస్ చేయాలని, వండరస్ చూడాలని కనీసం మనకందరికి కూడా అభిలాష ఉంటుంది. చిన్నప్పుడు చుక్కాల్లో నా చిన్నప్పుడు చూపించేవాళ్ళు కాశీపట్నం చూడరా బాబు, చూడరా బాబు అని. కాశీపట్నం చాలా గొప్పగా ఉంటుంది చూడండి అని చుక్కానిలో. ఆ కాశీపట్నం అంటే వెలుగుల నగరం అన్నమాట. కాశీ అంటే వెలుగు అని, ప్రకాశం అంటామే అంటే మంచి గొప్ప వెలుగు అని అంటాం. అలా మనం ఆశ్చర్యపడేవి చూడాలని మనం కోరుకుంటుంది. కానీ ప్రపంచంలో మొత్తం 7 వింతలు ఉన్నాయి. వండర్ అంటే వింత. ఇప్పుడు మత్సు మిచ్చు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, క్రైస్ట్ ది రిడీమర్, తాజ్ మహల్, చిచెన్ ఎడ్జా, పెట్రా, కొలోజియం అనే 7 ప్రపంచ వింతలు, 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. ఇవి మనందరికి కనిపిస్తాయి. ఒక్కో వండర్ దగ్గరికి వెళ్ళాలి చూడాలంటే మనకు చాలా టైం పడుతుంది. విదేశాల్లో ఉన్నాయి మొత్తం చూడాలంటే ఒక 6 నెలల టైం పట్టచ్చు. కానీ ఈ సృష్టి మొత్తం మీద పరమాద్భుతం, పరమాత్మ కనిపించిన అద్భుతం, విశ్వరూపం కనిపించిన అద్భుతం, అది శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చూపించాడు. అది భగవద్గీతలో చాలా కీలకమైంది. ఆ పరమాత్ముడిని ఎలా చూశాడు అర్జునుడు, కృష్ణుడు ఎలా చూపించాడు అనేది మనం ఇవాళ దాని గురించి మనం కొద్దిగా భగవంతుడి అనుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్ముడికి జై అనుకుంటూ దాన్ని మొదలు పెడుతున్నాను. అసలు మనం
మీరు ఒక మాట అన్నారు, శ్రీకృష్ణునికి ఎప్పుడు నవ్వు అనేది ముఖం పైన ఉంటుందని చెప్పేసి, మరి అదే నవ్వుతోటి యుద్ధాన్ని ఆపేయచ్చు కదా, యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఏమొచ్చింది అంటే ప్రపంచంలో ధర్మము అధర్మము రెండు ఉంటాయి. అధర్మాన్ని జయించాలి, అధర్మాన్ని నాశనం చేయాలి. అధర్మాన్ని నాశనం చేయాలి
పైన ఎప్పుడు చిరునవ్వు.
అవును, చిరునవ్వు. ఆయన ముఖం చిరునవ్వు ఉంది. ప్రజలందరి ముఖంలో కూడా చిరునవ్వులు ఉండాలంటే, వాళ్ళందరూ సంతోషపడాలంటే అధర్మాన్ని అణచివేయడం ముఖ్యం. భగవద్గీత మొత్తంలో యుద్ధ స్వ అనే మాట చాలా ముఖ్యం. యుద్ధం చెయ్యని కృష్ణ అర్జునుడి చేత యుద్ధం చేయించడం కోసమే విశ్వరూపం చూపించాడు. ఎందుకంటే తనేమిటో చూపించి, తనేమిటో ఆయనకు ప్రత్యక్షంగా చూపించి ఆయన్ను ఉత్తేజం చేశాడు, ఉత్తేజితం చేశాడు, ఇన్స్పైర్ చేశాడు. ఆయన ఎలాంటి వాడు అంటే దేవుడు ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం అన్నారు. అది మంత్ర పుష్పంలో అంటే ఆ దేవుడు ఎలా ఉంటాడు అనేది. ఇంకా ఒక విరాట్ పురుషుడు, ఆ విరాట్ పురుషుడి గురించి ఏం చెప్పారంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులమని. ఆ దేవుడు ఎలాంటి వాడంటే సహస్ర శీర్షా పురుష, 1000 తలకాయలున్నాయి, 1000 శీర్షాలున్నాయి, శీర్షం అంటే తలకాయ, 1000 తలకాయలున్నాయి. సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష, అతనికి 1000 కళ్ళున్నాయి. సహస్రపాత్, అతనికి 1000 పాదాలున్నాయి. సభూమి విశ్వతో వృత్వ, భూమి మొత్తాన్ని ఆయన ఆక్రమించాడు. అత్యతిష్ట దశాంగులం అంటే నాభి నుంచి పైకి దశాంగులాల్లో కేంద్రీకృతమై, 10 అంగుళాల ఎత్తున కేంద్రీకృతమై ఉన్నాడు. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, ఏమండి సహస్ర శీర్ష అని చెప్పారు అంటే 1000 తలకాయలున్నాయని, మళ్ళీ సహస్రాక్ష అన్నారు, సహస్రపాత్ అన్నారు, 1000 తలకాయలున్న వాడికి 2000 కళ్ళు, 2000 కాళ్ళు ఉండాలి కదా, 1000 ఎందుకున్నాయని మీరు అడగవచ్చు. ఆయన ఏమన్నా దివ్యంగుడా, దివ్యమైన అంగుడే, కానీ ఇక్కడ సహస్రం అంటే అనంతం అని అర్థం. ఆయనకు అనంతమైన తలకాయలు ఉన్నాయి, అనంతమైన కాళ్ళు ఉన్నాయి, అనంతమైన కాళ్ళు ఉన్నాడు ఆయన, అనంత పురుషుడు. ఇప్పుడు మీరు ఆది పురుష, ఆది పురుషుని ఆలోచిస్తున్నారు, ఆది పురుషుడు భగవంతుడు, ఆది పురుషుడు భగవంతుడు. మీరు ఆది పురుష సినిమా గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు ఆది పురుషుడు మాత్రము దేవుడు. అయితే ఆ దేవుణ్ణి చూడాలనే కోరిక కలిగింది ఎవరికి, అర్జునుడికి. కలిగి ఏమన్నాడంటే ద్రష్టువిచ్చామి తే సర్వరూపం ఐశ్వరం
భగవద్గీత
చూడండి, ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ అని. ఓ పురుషోత్తముడా, పురుషోత్తముడు అంటే దేవుడు. మనమందరం పురుషులమని చెప్పుకుంటాం కానీ రికార్డ్స్ ప్రకారం మనమందరం కూడా ఆడవాళ్ళ కిందనే లెక్క. దేవుడు ఒక్కడే పురుషుడు, పురుషోత్తముడు. ఎందుకు అంటే భాగవతంలో చెప్పారు గోవు వెంట దగులు కోడె భంగి అని. భక్తులు గోవులు లాంటి వాళ్ళైతే దేవుడు కోడె లాంటి వాడు. అందువల్ల శ్రీ స్వరూపమే మనమందరం కూడా. అందువల్ల ఆయన ఏం చెప్పాడు, ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ అన్నాడు. అక్కడ ఐశ్వర్యమైన రూపం అంటే దాంట్లో ఏముండాలి అంటే జ్ఞానం ఉన్నది ఆ రూపంలో. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, వీరం, తేజస్సు, ఈ 6 కలిపితే అది గొప్ప విశ్వరూపం అవుతుంది. ఆ విశ్వరూపాన్ని చూడాలి అని అనుకున్నాడు అర్జునుడు. అయితే మరి నేను లాస్ట్ ఇయర్ జూలైలో ప్రపంచ వింతల్లో ఒకటైన నయాగరా చూశాను వెళ్ళి, అమెరికాకు వెళ్ళి. ఆ నయాగరా జలపాతాన్ని చూడటానికి మన కళ్ళు చాలు. వాళ్ళు కొత్త కళ్ళద్దాలు ఇచ్చారు, కొత్త రకమైన కళ్ళద్దాలు. ఆ కళ్ళద్దాల్లో చూస్తే బాగా కనిపిస్తుంది అని నయాగరా. ఆ కళ్ళద్దాలు పెట్టుకొని చూశాను నేను. మరి నయాగరా చూడటానికే మనకు అన్ని కళ్ళద్దాలు అవసరం, కళ్ళద్దాలు అవసరమైతే మరి కృష్ణ పరమాత్ముడి విశ్వరూపాన్ని చూడటానికి ఏమవసరము అంటే కృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. దివ్య దృష్టి మామూలు కళ్ళతో, చర్మచక్షువులు అంటారు, మామూలు కళ్ళు, శరీరంలో ఉన్న కళ్ళు, వాటితో నువ్వు చూడలేవు కాబట్టి నీకు దివ్య దృష్టిని ఇస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి దివ్య చక్షువులు ఇచ్చాడు, దివ్య దృష్టి ఇచ్చాడు. అక్కడ ఒక శ్లోకం చెప్పా ఎలా ఉండి ఆ రూపం అంటే పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశ నానా విధాని దివ్యాని నానావర్ణ ఆకృతి ఆకృతిని చాని. మనం ఇంద్రధనుస్సులో 7 రంగులుంటే అబ్బో చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది అనుకుంటాం మనం. చివరకు ఊసరవెల్లిలో కూడా మనకు రంగులు మారుస్తుంది, మనమే లేటు. మనం బ్లాక్ అండ్ వైట్ లో నుంచి కలర్లోకి రావడానికి చాలా లేటు. కానీ భగవంతుడు ఎన్నో రూపాల కలర్స్ లో ఉన్నాడు, వర్ణాల్లో ఉన్నాడు. పశ్చమే పార్థ రూపాన్ని శతశోధ సహస్రశ అని 100,000 రూపాలు అందులో ఉన్నాయి. అవన్నీ కూడా దివ్యమైన రూపాలు, నానా వర్ణాలు అనేక రంగుల్లో ఉన్నాయి. అటువంటి పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి దర్శనమిచ్చాడు. అందులో ఎవరెవరు ఉన్నారంటే, మనం 12 మంది సూర్యులు ఉన్నారు, అంటే ద్వాదశ సూర్యులు అంటారు, 12 మంది సూర్యులు. ఏకాదశ రుద్రులు అంటే వాళ్ళు 11 మంది రుద్రులు ఉన్నారు. అందులో
మరి అంటే ఫోటోలో చూస్తే అంత మంది కనబడరు కదండి, మామూలుగా ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 10 మాత్రమే కనిపిస్తాయి కదా మనకి.
అవును, మన దివ్య దృష్టి లేదు కదా మనకు.
ఓహో, దివ్య దృష్టి
చూస్తుందా? దివ్య దృష్టి ఉందా మీకేమైనా రాజు గారు?
లేదండి.
ఉంటే కనపడతాయి ఇవన్నీ. మన కళ్ళలో పవర్ ఎంత ఉందో మనం ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే చెబుతాడు. మన కళ్ళు మనవి, ఏమండి, మన చెవులు మనవి, కానీ మన కళ్ళలో ఎంత పవర్ ఉందో ఐ స్పెషలిస్ట్ టెస్ట్ చేసి చెబుతాడు. ఎంబీబీఎస్ ఎండి చేసిన డాక్టర్ మనకు చెప్తాడు ఐ స్పెషలిస్ట్ కదా. కాబట్టి మన కళ్ళలో పవరే మనకు తెలియదే, మనం చూసేవాటి పవర్ ఎలా తెలుస్తుంది? కళ్ళతో చూసిందని నమ్మాలంటాం, కానీ కళ్ళతో కళ్ళు కూడా ఒకసారి మోసం చేస్తాయి.
అవును.
ఇప్పుడు అడిగాడు, ఏమరా ఆ అమ్మాయిని ఎట్లా ఒప్పుకున్నావురా పెళ్లి చూపుల్లో, పెళ్లికి అమ్మాయి ఏం బాగలేదు కదా అన్నాడు ఫ్రెండ్ తోటి. తప్పురాను అన్నది నా కళ్ళతో చూడమన్నాడు. కంటిని బట్టి మారిపోతుంది, చూపును బట్టి అందం కూడా మారిపోతుంది. అందంగా ఉన్నవాళ్ళు అందంగా లేకుండా కనపడచ్చు, అందంగా లేని వాళ్ళు అందంగా ఉన్నట్టు కనపడచ్చు. మా ఫ్రెండ్ ఒకడు, ఏమండి నాకు చాలా పెద్ద ప్రాబ్లంగా ఉందన్నాడు. ఏంట్రా నీ ప్రాబ్లం అన్నా? పని మనిషి ఉండటం లేదన్న. ఎందుకు అన్నాను? పని మనిషి అందంగా ఉంటేనేమో మా ఆవిడ తీసేస్తున్నది, అందంగా లేకపోతే నేను తీసేస్తున్నా, అందువల్ల పని మనుషులు ఉండటం లేదు. పని మనిషి అందంగా ఉండాలి, భార్య అందంగా ఉండాలని కోరుకుంటారు, కానీ వాడేమో పని మనిషి అందంగా ఉండాలని
కోరుకుంటారు.
ఏమండి దీనికి పరిష్కారం ఏమిటి అంటే, అందంగా లేకపోయినా పని మనిషి అందంగా ఉన్నట్టు ఊహించుకోండి. దేర్ ఈజ్ నథింగ్ గుడ్ అండ్ బ్యాడ్, థింకింగ్ మేక్స్ ఇట్ సో అన్నారు. కాబట్టి మన మనస్సులో మనం ఏది ఆలోచిస్తుంటే అదే కరెక్ట్. మన మనస్సు మనల్ని మనం మోసం చేసుకోవచ్చు అని ఆత్మవంచన అంటే, ఇతరులను మోసం చేసేవాడు ముందు తన తన మోసం చేసుకుంటాడు. అయితే ఆ రూపాల్లో ఏమున్నాయంటే, విశ్వరూపంలో అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేక ఉజ్జతాయుధం, దివ్య మాలాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశతో ముఖం. అనేక వక్త్రం, వక్త్రం అంటే నోళ్లు, ఆయనకి ఎన్నో నోళ్లు ఉన్నాయి ఆ కృష్ణ పరమాత్ముడి విశ్వరూపంలో కనపడుతున్నాయి. అట్లాగే అనేక నయనం, కళ్ళు కనపడుతున్నాయి. దివ్యానేక ఉజ్జతాయుధం, అన్ని ఎక్కువ పెట్టిన ఆయుధాలు ఉన్నాయి. ఉజ్జత అంటే ఎక్కువ పెట్టడం. దివ్య మాలలు, ఆయన మెళ్ళో విపరీతమైన దివ్యమైన దండలు ఉన్నాయి. అలాగే అంబరాలు, వస్త్రాలు ఉన్నాయి. దివ్య గంధానులేపనం, రకరకాల పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి మన సెంట్లు లాంటివి. ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్ముడిలో ఉన్నాయి, అవన్నీ అర్జునుడు చూశాడు. ఆ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే,
ఏమండి ఇక్కడ నాకు చిన్న సందేహం
చెప్పండి,
నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం. అది కురుక్షేత్ర కురుక్షేత్ర యుద్ధ సమయంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి చూపించాడు కదా, కేవలం అర్జునునికి ఒక్కరికే కనిపించిందా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించిందా శ్రీ విశ్వరూప దర్శనం?
చాలా మందికి కనిపించింది, అసలు ముల్లోకాల్లో ఉన్న వాళ్ళకి కనిపించింది, దేవతలందరికీ కనిపించింది. వాళ్ళు భయపడ్డారు, దేవతలు ప్రార్థించారు, అవన్నీ వస్తాయి నెక్స్ట్. తర్వాత మనకు అనిపిస్తుంది, మీరు ఇంకో ప్రశ్న అడగాలి, ఈ భగవద్గీత కృష్ణ పరమాత్ముడు రికార్డు చేశాడు, ఇప్పుడంటే మీరు రికార్డు చేసుకున్నారు, మరి కృష్ణ పరమాత్ముడు రికార్డు చేసి మనకి ఇచ్చాడా, అర్జునుడు రికార్డు చేసి ఇచ్చాడా, ఎవరు ఇచ్చారు రికార్డు అని మీకు క్వశ్చన్ రావచ్చు. అవునా?
నెక్స్ట్ అడుగుదాం అనుకున్నాను.
నువ్వు అనుకున్నదే నన్ను చెబుతున్నా కదా, కృష్ణ పరమాత్ముడు తరఫున చెబుతున్నప్పుడు అవన్నీ ఐడియాలు వస్తాయి. అక్కడ సంజయుడు అనేవాడు విన్నాడు, డైరెక్ట్ గా చూశాడు. ఆ సంజయుడు ఎలా విన్నాడు అంటే, ఆ సంజయుడికి అంత శక్తి ఉందా అంటే, సంజయుడు చూశాడు, ధృతరాష్ట్రుడికి చెప్పాడు లైవ్ షో, ఇట్లా అర్జునుడు ఇట్లా అడుగుతున్నాడు, ఇట్లా భయపడుతున్నాడు, కృష్ణ పరమాత్ముడు ఇట్లా విశ్వరూపం చూపించాడు చెబుతున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు లైవ్ రిపోర్టింగ్. ఎందుకు ఎట్లా చేయాడంటే, మరి సంజయుడికి అంత శక్తి ఎలా వచ్చింది, అర్జునుడికి మరి దివ్య చక్షువులు వచ్చాయి, మరి వచ్చాయంటే ఆ సంజయుడికి వేదవ్యాసుడి వల్ల వచ్చాయి. వేదవ్యాసుడు అంటే వేదాలను విభజించిన మహాత్ముడు, ఆయన భారతం రాసిన మహాత్ముడు. ఆయన భారతం చెబుతూ ఉంటే వినాయకుడు మన దేవుడు ఉన్నాడే అది దేవుడు, ఆ వినాయకుడు స్టెనోగ్రాఫర్, వేదవ్యాసుడు చెబుతుంటే భారతం రాసి ఆయన డిక్టేట్ చేస్తుంటే ఈయన రాశాడు. ఎవరు వినాయకుడు? అంతటి మహాత్ముడు వేదవ్యాసుడు. మనం పూర్ణిమ చేస్తాం కదా గురు పూర్ణిమ అని, ఆ మహాత్ముడు గురువు, గొప్ప గురువు ఎవరు? వేదవ్యాసుడు. ఎంతటి వాడంటే ఆయన అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర్ అపరోహరిహి అప్పాల లోచన శంభు భగవాన్ బాదరాయణ. అచతుర్వదనో బ్రహ్మ అంటే బ్రహ్మకు నాలుగు ముఖాలు, కానీ వేదవ్యాసుడికి ఒకటే ముఖం మనందరిలాగానే. కానీ ఒక్క ముఖం ఉన్నప్పటికీ కూడా వేదవ్యాసుడు ఆ బ్రహ్మతో సమానం, బ్రహ్మలాంటి వాడు. ద్విబాహుర్ అపరోహరికి, విష్ణువుకు నాలుగు భుజాలు ఉంటాయి కానీ ఈయనకున్నది రెండు భుజాలే సాధారణమైన మనుషులకు ఉన్నట్టే వేదవ్యాసుడు. అయినా కూడా ఆయన విష్ణువుతో సమానం. అపాల లోచన శంభు అంటే శివుడికి మూడు కళ్ళు ఉంటాయి, నుదుటి మీద ఒక కన్ను ఉంటుంది, మూడు కన్నుల వాడు ముక్కంటి. కానీ ఈయనకు మూడు కన్నులు లేకపోయినా రెండు కన్నులే ఉన్నప్పటికీ ఈయన పరమశివుడు అంతటి వాడు, భగవాన్ బాదరాయణ అన్నారు. ఆ బాదరాయణుడు ఎవరంటే మనకు వ్యాసుడు, వ్యాసుడు బాదరాయణ. అందువల్ల ఆ వ్యాసుడి దయ వలన, ఆ వ్యాసుడి కటాక్షం వలన, వ్యాసుడి ప్రేరణ వల్ల సంజయుడు కూడా చూశాడు, ముక్కోటి దేవతలందరూ చూశారు. అవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. ఆయన విశ్వరూపంలో ఇంకా ఏం చెప్పాడంటే, చూశాడంటే అర్జునుడు, దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉత్థిత. మనం చాలామందిని సూర్యుడు ఉదయించకపోతే ఆ రోజు భోజనం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. హిందువుల్లో చాలామంది ఆ విశ్వాసం ఉంటుంది.
పురాణాల్లో కూడా చెప్తుంటారు సూర్య దర్శనం తర్వాతనే ఎవరైనా భోజనం చేసేవారే అని చెప్పేసి. అలాగే కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పుడు కూడా కొన్ని రాశి ఫలితంగా కూడా స్టార్ట్ చేసేవాళ్ళు అని చెప్పేసి కూడా అంటుంటారు.
ఆ సూర్యుడు ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోని, కానీ ప్రతివాడికి కూడా నీకోసమే ఉన్నాను అన్నట్టుగా కనిపిస్తాడు సూర్యుడు. అంటే భయం బ్రహ్మాండమైన జూమ్, ఆది జూమ్, ఆయన జూమ్ ఒకేసారి అందరికి ఎవరికి తగ్గట్టుగా వాడు కనపడతాడు, అందరికి ఒకే రూపం కనపడతాడు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉత్థిత అంటే ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో విశ్వరూపంలో శ్రీకృష్ణ పరమాత్ముడిలో అంత కాంతి ఉన్నది. అది సామాన్యమైన విషయం కాదు కదా. అయితే ఇందాక నేను చెప్పిన జూమ్ లాగానే ఆల్ ఇన్ వన్, రకరకాల చోట్ల కాదు అన్ని ఏక గవాక్షం అంటారు, సింగిల్ విండో స్కీమ్ గవర్నమెంట్ పెట్టింది, అన్నీ కూడా ఒక చోటనే కనిపించడం ఇక్కడ విశేషం. దాని కూడా ఇహైకస్తం జగత్ కృష్ణం అన్నారు, ఒకే చోట ఈ విశ్వరూపం కనిపించింది. ఇంతమంది సూర్యులు, ఇంతమంది రుద్రులు, ఇంతమంది వసువులు, వీళ్ళందరూ ఇంకా చాలా మంది దేవుళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ కూడా ఒకే చోట కనిపించారు. వెంకటేశ్వర స్వామి చూడాలంటే మనం తిరుపతి వెళ్ళాలి, శివుణ్ణి చూడాలంటే శ్రీశైలం వెళ్ళాలి కదండి, సాయిబాబాను చూడాలంటే షిరిడీ వెళ్ళాలి. కానీ వాళ్ళందరూ ఒకే చోట కనిపిస్తున్నారంటే వాళ్ళని మనం చూడగలగడం అనేది ఎంత అదృష్టం, సాధ్యమా? కానీ అర్జునుడికి సాధ్యమైంది, అర్జునుడికే సాధ్యమైంది. చూడండి, పశ్యామి దేవాం స్తవ దేవదేహే సర్వాం స్తదాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ ఉరగాంశ్చ దివ్యాన్ అని. ఇంకా ఇది నేను చూస్తున్నానని చెప్తాడు అర్జునుడు. ఏంటంటే నీ దేహంలో ప్రాణులన్నింటినీ చూస్తున్నాను అని, మొత్తం ప్రాణులన్నీ కనపడుతున్నాయి. అలాగే బ్రహ్మాణమీశం బ్రహ్మ కనపడుతున్నాడు, కమలాసనంలో ఉన్న బ్రహ్మ కనిపిస్తున్నాడు, ఈశం అంటే ఈశ్వరుడు కనిపిస్తున్నాడు, ఋషిం అంటే ఋషులు కనపడుతున్నారు, ఉరగాంశ దివ్య సర్పాలు, ఉరగాంశ దివ్య సర్పాలు, భయంకరమైన సర్పాలు కూడా ఆ విశ్వరూపంలో అర్జునుడికి కనిపిస్తున్నాయి. ఎలాంటి వాడు పరమాత్ముడు అంటే శాశ్వత ధర్మ గోప్త, శాశ్వతమైన ధర్మాన్ని పరిరక్షించేవాడు. సనాతనం అంటే ఎల్లప్పుడూ ఉండేదని, ఆ సనాతనమైన ధర్మం అంటే ఎల్లప్పుడూ ఉండే ధర్మాన్ని ఆయన పరిరక్షిస్తున్నాడు, దానికి చలనం లేదు. మరి ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహు శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త కుతాస్య వక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం అని. అనాది మధ్యాంతం అనంత వీర్య వీర్యం అంటే ఆయనకు ఆది లేదు, ఇది మొదలని చెప్పలేదు, మధ్య ఇది మధ్యలో ఉంటుందని చెప్పలేదు, అనంతమని చెప్పలేదు. ఎక్కడైనా ఆయన సర్వ అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్నిట్లో కూడా ఉన్నాడు. ఆది అనాది, అనాది అంటే ఆది లేని వాడు అని అర్థం, మధ్యలో ఉన్నాడు, అనంతం ఇది, ఇది మధ్య చెప్పలేదు, ఇది అంతమని చెప్పలేదు. అనంత బాహు ఆయనకు బాహువులు భుజాలు అనంతమైనవి. ఇవన్నిటికంటే గొప్పది ఏంటంటే శశి సూర్య నేత్రం. శశి సూర్య నేత్రం అంటే సూర్యచంద్రుడు ఆయన కళ్ళుగా కనపడుతున్నాడు. చూసారా మన కళ్ళన్నీ చంద్రుడి మీద, సూర్యుడి మీద, చంద్రుడి మీద ఉంటాయే. ఆ పరమాత్ముడి కళ్ళు ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు, డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్, పగలు రాత్రి రెండు కూడా ఒక షిఫ్ట్ లోనే చూపించాడు. మనము ఎంత కోటీశ్వరుడైనా చంద్రుడిని చూడాలంటే రాత్రి వరకు కాగాలి కదా, రాత్రిపూట మనం శివుణ్ణి సూర్యుడిని చూడాలంటే పొద్దు వరకు కాగాలి. కానీ ఆ మహాత్ముడు, ఆ పరమాత్ముడు, ఆ విశ్వరూపుడు, ఆ విరాట్ పురుషుడు తనలో, తన కళ్ళలో ఒకవైపు ఒక కంటిలో సూర్యుణ్ణి, ఒక కంటిలో చంద్రుణ్ణి చూపించాడు. అది చాలా విశేషం.
శంకర్నారాయణ, మరిన్ని విషయాలు మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి.
తప్పకుండా
వింటనే ఉండండి మైండ్ మీడియా. మైండ్ మీడియాలో ఒక చిన్న విరామ కార్యక్రమం, మళ్ళీ శంకర్ నారాయణ గారితో విశ్వరూప దర్శనం పైన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. వింటనే ఉండండి మైండ్ మీడియా, ఇది భారతీయుల స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా, ఇది భారతీయుల స్వరం. నేను మీ ఆర్జే రాజు. ఇప్పటి వరకు మనం శంకర్ నారాయణ గారితో విశ్వరూప దర్శనం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకోబోతున్నాం. అయితే శంకర్ నారాయణ గారు, ఇప్పుడు పరమాత్ముడు విశ్వరూప దర్శనం చూపించినప్పుడు
చెప్పండి,
ఏం కాలేదంటారా, అర్జునుడు భయపడలేడు అంటారా?
భయపడి ఉంటాడు, ఎందుకంటే భార్యను చూస్తే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకు భయపడుతున్నామంటే ఆదిశక్తి కదా అంటాడు.
అంటే ఆ టైంలో కూడా భార్యలను చూసి భయపడేవారా అండి?
ఖచ్చితంగా, కృష్ణ పరమాత్ముడు కూడా సత్యభామను చూసి భయపడ్డాడు. నన్ను భవదీయ దాస్తుని, ఆ పాప ఎడమ కాలుతో తన్నింది సత్యభామ.
అయితే ఇప్పుడు తన్నడంలో
తప్పేం లేదు,
అయితే
తప్పేం లేదు. హలో,
ఇప్పుడు చాలా మంది భార్యలు తన్నడంలో వింతేం లేదంటే అంటున్నాను.
ఏం లేదు, సత్యభామ వారసత్వం.
అచ్చా,
ఆమె ఎడమ కాలుతో తొలగందరోచి లతాంగి. హలో,
చెప్పండి.
పారిజాత వృక్షాన్ని, పారిజాత పుష్పాన్ని తనకివ్వకుండా రుక్మిణీదేవికి ఇచ్చాడని చెప్పి సత్యభామ కోపం వచ్చింది. అది నారదుడు వెళ్ళి చెప్పాడు, ఇట్లా ఇచ్చాడు ఆ రుక్మిణికి అని. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత అలిగి కోప గృహంలోకి వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళగానే అపం చేసింది, ఎడమ కాలుతో తొలగందరోచి లతాంగి, ఎడమ కాలుతో అట్లా తోసేసింది ఆయన్ను అని. అందువల్ల ఎవరు అతీతులు కారు ఏమండి, కాబట్టి భయపడటం అనేది మానవ సహజం. అందువల్ల మీరేమంటారు, వాళ్ళు భయపడలేదా ఎవరు అంటారా మీరు అంటాం అర్జునుడు? హలో,
భయపడినప్పుడు అర్జును అంటే ఏ విధంగా ఫీల్ అయి ఉంటాడు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అర్జును యొక్క మాట
చెప్తున్నాను. అమీహి త్వాం సుర సంఘా విశంతి కేచిత్ భీతాః ప్రాంజలయో గృణంతి అన్నారు. అంటే దేవత సమూహాలు మొత్తం కూడా ఆయన చూసి గడగడ వణుకుతున్నాయి, అర్జునుడితో సహా దేవతలందరూ కూడా ఆ విశ్వరూపాన్ని చూసి గడగడ వణుకుతున్నారు. కొంతమంది ఏమో స్తోత్రాలు దండకాలు ఇవి స్తుతిస్తూ ఉన్నారు, ఆ స్వామిని పొగుడుతూ ఉన్నారు, ఆ గొప్పతనాన్ని. ఎందుకు భయపడ్డారయ్యా వాళ్ళంటే, దమష్ట్రా కరాళానిచ ఏ ముఖాని దృష్టైవ కాలానల సన్నిభాని దిశో నజానే నలభేచ శర్మ ప్రసీద దేవేచ జగన్ నివాస అని. కానీ ఆ దేవతలతో పాటు ఇంకెవరెవరు ఉన్నారయ్యా అంటే కౌరవులు ఉన్నారు, వాళ్ళు 100 మంది కౌరవులు అక్కడ కనపడుతున్నారు. భీష్ముడు కనపడుతున్నాడు, వీళ్ళ గురువు ద్రోణాచార్యుడు కనపడుతున్నాడు. వీళ్ళందరిలో కూడా కొందరు ఆయన నోళ్లలో చిక్కుపోయారు. ఎవరు? ఆ విశ్వరూపం కృష్ణ పరమాత్ముడు నోళ్లలో చిక్కుపోయారు. కొంతమంది పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయారు. ఈ మహానుభావులందరూ బతికుండగానే కృష్ణ పరమాత్ముడి నోట్లో కనిపించారు. అందులో పాండవులు కూడా కనిపించారు
కదండి,
వాళ్ళందరూ కూడా కనిపించారు. వీళ్ళందరినీ చూసి భయపడుతూ ఉన్నారు. అక్కడ ఎట్లా వెళ్ళారంటే ఆయనలోకి, యథా నదీనాం భావోంబు వేగా సముద్రమేవ సముద్రమేవ అభిముఖద్రవంతి యథా తవామి నరలోక వీర విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి అని. అంటే యథా నదీనాం భావోంబు వేగ అంటే ఈ నదులు ఉన్నాయి కదా, కృష్ణ కావచ్చు గోదావరి కావచ్చు, నదులన్నీ కూడా సముద్రంలోకి వెళ్తాయి, సముద్రానికి ఎదురుగా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. అట్లాగే ఈ నరలోక వీరులందరూ కూడా, గొప్ప వీరులందరూ కూడా కౌరవులు కావచ్చు, వాళ్ళు వీరులే. యుద్ధంలో ఆ చంపినవాడు వీరుడే, చచ్చిపోయిన వాడు కూడా వీరుడే, వీరమరణం అంటారు. వీళ్ళు నరలోక వీరులందరూ కూడా ఆ మండుతున్న బాగా మండుతున్నటువంటి కృష్ణ పరమాత్ముడి ఆ విశ్వరూపుడి నోళ్లలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలాగంటే మిడతల దండు ఉంటుంది కదా, శలభాలు అని మిడతలు అంటాం మనం, ఆ మిడతల దండు అవి మండిపోతున్న అగ్నిలోకి వెళ్తాయి. వీళ్ళు వెళ్ళి చచ్చిపోతాయి, ఇద్దరు పాపం నాశనమైపోతాయి, వాటికి తెలియదు, అయినా అట్లా వెళతాయి. ఈ నరలోక వీరులందరూ కూడా, గొప్ప వీరులందరూ కూడా, శూరులందరూ కూడా ఆ కృష్ణ పరమాత్ముడి నోళ్లలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మధ్యలో కొంతమంది పళ్ళ సందుల్లో కొంతమంది ఇరుక్కుపోతున్నారు. ఆ భయపడుతుంటే చెప్పాడు, కొంతమంది వీరులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే రాజుగారు
చెప్పండి.
ఒక వీరుడు ఒక చెయ్యి తీసుకొచ్చి రాజుగారి దగ్గరకు వచ్చాడు. ఇలాంటి వీరులు కూడా ఉంటారు చెబుతున్నా సరదాగా. రాజుగారి దగ్గరకు వచ్చి చూపించాడు. రాజుగారు మీ దగ్గర కూడా కావచ్చు, దాన్ని ఏమో చెప్పడం రాజు ఉంటారు, మీకు చూపించాడు. ఏమనంటే, రాజా నేను గొప్ప వీరుణ్ణి, ఒక వీరుడి చెయ్యి నరికి నేను మీ దగ్గరకు తీసుకొచ్చాను రాజా అన్నాడు. అంటే రాజుగారు ఏమన్నాడు తెలుసా, రాజుగారు ఏమన్నారంటే, మీరే ఏమన్నారంటే, ఏంట్రా చెయ్యి నరకు తీసుకొచ్చావు, తల నరికి తీసుకురావాల్సిందా, తల తీసుకురావాల్సింది కదా అన్నాడు. అంటే ఆ వీరుడు ఏమన్నాడు తెలుసా, నేను వెళ్ళేటప్పటికే ఆ తల ఎవరో నరికేశారు, అందువల్ల చెయ్యి నరికి తీసుకొచ్చాను చెప్పాడు. అంటే చచ్చిపోయిన వాడి చెయ్యి నరికి తీసుకొచ్చాడు. సాహసం అట్లాంటిది, వీడి వీరత్వం అట్లాంటిది, వీడి ధీరత్వం అట్లాంటిది, అందువల్ల అటువంటి వీరులు కూడా ఉంటారు. అయితే కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నువ్వేదో వాళ్ళకి చంపుతానని భయపడుతున్నావు, వాళ్ళు గురువులు బంధువులు కావలసిన వాళ్ళు, వీళ్ళందరినీ చంపి, భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరినీ చంపి ఆ రక్తపూరు నాకెందుకు అంటాడు అర్జునుడు. నేను చంపను అంటాడు. అయితే అప్పుడు చెప్తాడు, నాయన నువ్వు చంపినా చంపకపోయినా చంపడం కాదు, నా చేతుల్లో వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, నువ్వు టెక్నికల్ అంతే సాంకేతికంగా నువ్వు వాళ్ళని చేస్తున్నావు తప్ప వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారని చెప్పడానికి ఇవన్నీ చూపించాడు. వాళ్ళందరూ ఆల్రెడీ చచ్చిన వాళ్ళే, నా చేతుల్లో వాళ్ళు వచ్చి చచ్చారు, నోళ్లలోకి వచ్చి చచ్చారు. ఎవరు? ఈ కౌరవులు వీళ్ళందరూ కూడా. కాబట్టి నువ్వు యుద్ధం చేసి వాళ్ళని జయించి గెలువు, స్వర్గలోక మామూలు ఆ రాజ్య సుఖాలు అనుభవించు, అంతే తప్ప వాళ్ళు బంధువులు, వాళ్ళు నా గురువులు, వాళ్ళు నాకు దేవుళ్లతో సమానము, నేను బిచ్చబెత్తుకొని బతుకుతాను తప్ప వాళ్ళని చంపను అని నువ్వు అనుకోవద్దు అని కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు. ఇంకా చూడండి, అలా
మరి అదే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణునికి కృష్ణుడు అన్యాయం చేశాడు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. నిజంగా కర్ణునికి కృష్ణుడు అన్యాయం చేశాడు అంటారా?
అంటే అన్యాయం ఒక్కోసారి మంచివాళ్ళ కూడా జరుగుతుంది. 10 మంది దొంగల పక్కన ఒక మంచివాడు ఉన్నాడు అనుకోండి,
ఇక్కడ మనం స్వార్థం కూడా చూసుకోవచ్చు కదా. కేవలం అర్జునుడిని రక్షించడానికి, అర్జునుడికి పేరు రావడానికే కర్ణుడు పక్కన పెట్టాడని కూడా మనం అనుకోవచ్చు కదా ఈ సందర్భంలో.
అనుకోవచ్చు, కానీ ఒక్కోసారి కుదరదు. నలుగురితో పాటు నారాయణ, శంకర నారాయణ అయినా సరే ఎవరైనా సరే నలుగురితో పాటు వాడు. ఎలాగంటే ఒక హాస్టల్లో రాజుగారు
చెప్పండి,
ఒక రౌడీజం చేశాడు, దుర్మార్గ పని చేశాడు, తప్పుడు పని చేశాడు, వాడిని సస్పెండ్ చేశాడు, వాడు తప్పుడు పని చేశాడు. దాంతో హాస్టల్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఆ హాస్టల్ మూసేశారు. ఒకడు తప్పుడు పని చేశాడని హాస్టల్ మొత్తం మూసేశారు. అప్పుడు పిల్లలు ఇద్దరు వెళ్ళి అడిగారు, ఒకడు తప్పు చేస్తే మీరు హాస్టల్ మొత్తం మూసేసి మమ్మల్ని అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టారని అడిగారు ఆ హాస్టల్ మేనేజ్మెంట్, కాలేజీ హాస్టల్ మేనేజ్మెంట్. అప్పుడు ఆ మేనేజ్మెంట్ ఏం చెప్పిందో తెలుసా, లాజికల్ గా, ఒరేయ్ మీకు ఒక దోమ కుట్టిందనుకో, జాగ్రత్త ఏమిటండి రాజు గారు, ఆ ఒక్క దోమనే చంపుతారా అన్ని దోమలను చంపుతారా అని అడిగారు.
అన్ని దోమలను,
అన్ని దోమలు చంపుతారు కదా, ఆ దోమలు ఏమైనా కుట్టాయా మనల్ని, ఆ దోమలు ఏమైనా హాని చేసాయా, లేదు కదా. అట్లాగే పక్కన ఉంటే ఆ జాతికి చెందిన ముసలం పుట్టింది, యాదవ కులంలో ముసలం పుట్టింది, అందరూ ఇబ్బంది పడ్డారు, ఒకళ్ళు చేసిన తప్పుకు అందరూ ఇబ్బందులు పడ్డారు. అందువల్ల మనం తిలాపాపం తలా పిడికెడు అంటారు, ఆ తిలాపాపం తలా పిడికెడు పంచుకోవాలి. అట్లాగే కులంలో ఏదైనా వస్తే కూడా కులమందరికీ వస్తుందని, ఎవరి ఇంట్లోనే చచ్చిపోతే అందరూ మైలపడతారు కదా. అందువల్ల ఇవి ఏంటంటే సంఘంలో అట్లా ఉంటాయి. అలాంటివన్నీ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. కౌరవులతో కలిసి ఉన్నందుకు కర్ణుడు కూడా ఇబ్బంది పడ్డాడు. ఏమండి అలాంటి పరిస్థితుల్లో ఆ కృష్ణుడి విశ్వరూపాన్ని చూసి అర్జునుడు చాలా పరవశించిపోయాడు. పరవశించిపోయి ఆయనకు నమస్కారం చేశాడు. ఇది జాగ్రత్తగా వినాలి, మనం నమస్కారం ఎట్లా చేస్తాము, మనిషి ముఖం చూసి నమస్కారం చేస్తాము ఎదురుగా కదా. కానీ అర్జునుడు డిఫరెంట్ గా వేరే విధంగా చేశాడు. నమః పురస్తాత్ అధ పృష్ఠదస్తే నమోస్తుతే సర్వదయేవ సర్వే సర్వ సర్వ అనంత వీర్య అమిత విక్రమత్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వహాని. అర్జునుడు కృష్ణుడికి ముందు వైపు నుంచి నమస్కారం చేశాడు. మనం చేస్తున్నట్టు ముందు వైపు నుంచే కాకుండా వెనక వైపు నుంచి కూడా చేశాడు. ముందు వెనకే కాకుండా అన్ని వైపుల నుంచి చేశాడు. ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేసి ఎట్లా ఉంటుందో అట్లా శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడు అలా నమస్కారం చేశాడు. ఎలాగంటే చుట్టూ తిరిగి చేస్తారు సార్, ఎందుకంటే ముందు నుంచి నమస్కారం చేశాడు, వెనక నుంచి చేశాడు, అటు నుంచి నమస్కారం చేశాడు, ఇటు నుంచి నమస్కారం చేశాడు, మొత్తం దిక్కులన్నింటిలో కూడా చేశాడు. ఈ శ్లోకం నాకు బాగా ఇష్టం. అసలు నమస్కారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. నమ పురస్తాత్ అధ పృష్ఠదస్తే నమోస్తుతే సర్వదయేవ సర్వ అనంత వీర్య అమిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తత్వో తతోసి సర్వహ అని. అయితే మరి మనిషి శక్తికి దైవశక్తికి తేడా ఏంటంటే, మనము నీళ్లు కావాలనుకుంటే బిందెలతో తెచ్చుకుంటాం కదా, బిందెలతో తెచ్చుకుంటాం, డబ్బాలతో తెచ్చుకుంటాం, వేడితో తెచ్చుకుంటాం, పాత్రలతో తెచ్చుకుంటాం. కానీ దైవశక్తి అయితే వర్షం కురిపిస్తుంది, ఏకధాటిగా కురుస్తుంది వర్షాకాలం. ఏమండి, కాబట్టి మన మానవ శక్తికి, నరశక్తికి, నారాయణుడి శక్తికి అది తేడా. ఆ అనంత శక్తి ఉన్నవాడు అనవాడికి ఎన్ని నమస్కారాలు చేసినా తప్పేం లేదు, మంచిదే. అయితే అక్కడ ఒక తప్పు గ్రహించాడు అర్జునుడు, నేను నిర్లక్ష్యం చేశాను ఇంతకాలము, కృష్ణుణ్ణి చూసి నాకు దగ్గరవాడు కాబట్టి, నా బంధువు కాబట్టి, నాకు కావలసిన వాడు కాబట్టి ఆయన నిర్లక్ష్యం చేశాను. ఆయన ఏమైనా బాధపడితే, దేవుడు బాధపడితే కష్టమే కదా. అందువల్ల సఖేతిమత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానంత వేదం మయా ప్రమాద తృణయే నవాపి అని. కృష్ణ, నేను అజానత తెలియకపోవడం వల్ల నిన్ను ఒక హే కృష్ణ, ఓ కృష్ణ అనుండొచ్చు, ఓ యాదవ అనుండొచ్చు, ఓ సఖ స్నేహితుడు అనుండొచ్చు, అయితే నువ్వు నా తప్పులన్నింటినీ క్షమించు. ఎట్లా క్షమిస్తావంటే, చాపహాసార్థం అసత్సన భోజనే ఏకోధవాప్యచ్యుత తత్ సమక్షం తత్ క్షామయే త్వాం అహం అప్రమేయమని. నేను సరదాగా మాట్లాడటం కోసం అని ఉండొచ్చు, లేదా మన ఇద్దరం కలిసి ఎక్కడికన్నా వెళ్తుంటే నిన్ను చిన్న చూపు చూసి మాట్లాడచ్చు. అలాగే మనం పడక మీద సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, పడక మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే, అంటే ఆ రోజుల్లో సోఫా లేవని మీరు అంటారు, కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఉంటాడు కాబట్టి సోఫా ఎప్పుడు కూడా ఉంటాయి, అప్పుడు ఆ కూర్చొని మాట్లాడచ్చు, భోజనం చేసేటప్పుడు మాట్లాడచ్చు. ఎక్కడ మాట్లాడినా నీవు నన్ను క్షమించాలి. ఎలాగంటే, భర్త భార్యను క్షమించినట్టు, తండ్రి కొడుకును క్షమించినట్టు, ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ను క్షమించినట్టు నీవు కూడా నన్ను క్షమించు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం అంటే శరీరంలో ఉన్న 7 అంగాలు భూమిని తాకాలి, అవన్నీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన తప్ప చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు. ఇది ఏడు అంగాలు భూమిని తాకాలి. అయితే ఆ తర్వాత ఏమన్నాడంటే ఇంత భయపడ్డాడు కదా అర్జునుడు కూడా భయపడ్డాడు, ఆ దివ్య దివ్య దర్శనానికి భయపడ్డాడు, చూసి చూసి భయపడ్డాడు. భయపడి ఆయన ఏమన్నాడంటే తదేవమే దర్శయమే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. జగన్నివాసుడు అంటే కృష్ణ పరమాత్ముడు, దేవేశ అంటే దేవుల మొత్తం దేవుళ్ళ మొత్తానికి గొప్ప. ఎలా మళ్ళీ కనపడమని అడిగాడు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామిత్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవభుష్యమూర్తేని. నాయన స్వామి కృష్ణ పరమాత్మ నువ్వు ఎప్పుడు నాకు కనిపించేట్టుగా కిరీటంతో కనపడు, గద పట్టుకొని కనపడు, చక్రం ధరించి కనపడు, శంఖ చక్రాలతో మనకు కనపడతాడు కదా, ఆ చక్రం ఉండటం వల్లనే చక్రి అంటారు. అందువల్ల నువ్వు చక్రిలాగా నాకు కనపడు, చక్రం పట్టుకొని కనపడు. ఇచ్చామి త్వం ద్రష్టు మహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన ఈ నాలుగు భుజాలతో కనిపించు. సహస్ర బాహు వై బాహువులు, బాహువులు అంటే ఆ భుజాలు, ఈ భుజాలతో నాకు కనిపించు భావ విశ్వమూర్తి అన్నాడు. అంటే కృష్ణుడు ఎంత గొప్పవాడంటే భక్తుల్ని కూడా, నేను అర్జునుడు అన్నాడు నీవే నేను అన్నాడు త్వమేవాహం అని, అంటే పాండవుల్లో నేను అర్జునుణ్ణి అని చెప్పాడు. అంటే నువ్వు నేను ఒకటేనని ఒక రకం వేరే కూడా చెప్పారు బ్రహ్మ సంహితలో. విష్ణు భక్తాహ స్మృతాహ దేవాహరి, విష్ణు భక్తులు కూడా దేవుళ్లతో సమానమే, అందుకనే దాసానుదాస దాసానుదాస అంటారు. దాసానుదాస పరమాత్ముడికి దాసుడికి 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 ఆ దాసుణ్ణి అని చెప్పుకుంటారు అంత వినయంతో. అందువల్ల ఈ విశ్వరూప సందర్శనము అతన్ని భయపెట్టింది, అతన్ని ఉత్తేజపరిచింది, కర్తవ్య నిష్ట చేయించింది, అవన్నీ కూడా ధర్మ పరిరక్షణ కోసం చేస్తాయి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. మనం చాలా మంది చర్మం రక్షతి రక్షిత అనుకుంటాం, చర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అని. కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించడం కోసం కృష్ణ పరమాత్ముడు ఇంత ఇబ్బంది పడ్డాడు. యుద్ధ సమయంలో తను సారథిగా వచ్చి, సారథిగా వచ్చి రథ సారథిగా వచ్చి ఆయన మనోసారథి అయ్యాడు, మనస్సుకు సారథి అయ్యాడు, మనోరథ చక్రాలు నడిపించాడు, మనోరథానికి సారథి అయ్యాడు, రథానికి సారథిగా ఉండవలసిన వాడు. అందుకనే ఆయన్ను పార్థ సారథి అంటారు. పార్థుడు అంటే అర్జునుడు, అర్జునుడికి సారథి కృష్ణ పరమాత్ముడు. మరి అపార్థ సారథి, మనం ఆయన అపార్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్న సందర్భాల్లో కూడా అర్జునుడు అర్జునుడిని ఆయన క్షమించి గొప్ప విషయాలు చెప్పాడు. నేను సూర్యుడికి ఈ ఇలా ఈ విద్య నేర్పించాను అంటాడు. అంటే అప్పుడు అంటాడు సూర్యుడు ఎప్పటివాడో కదా, నువ్వు ఇప్పటివాడివి, నువ్వు ఎట్లా నేర్పించావు అంటాడు సాక్షాత్తు పరమాత్ముడిని. అంటే చెప్పాను నాయన నీకు తెలియదు, నీవు ఇప్పటివాడివి కాదు, నేను ఇప్పటివాడిని కాదు, మనం ఎప్పటి వారము, ఆ మొదటి మూల పురుషుడు నేను నేర్పించాను సూర్యుడికి కూడా అన్నాడు. కాబట్టి ఇలా ఎన్నో విషయాలు ఉండొచ్చు. రాజుగారు మీరు ఏదైనా అడగదలుచుకుంటే అడగండి. రాజుగారు
శంకరనారాయణ గారు, మనము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం బట్ మనకు సమయం అయిపోయిందండి. మళ్ళీ మన ఈ డిస్కషన్ అనేది నెక్స్ట్ షోలో కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే మీరు ప్రతి వారం మనం ఒక కొత్త కొత్త టాపిక్ తోటి చెప్తున్నాము, అండ్ చాలా మంది కూడా బాగున్నాయి అని చెప్పేసి కూడా మనకి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వారం కూడా ఒక మంచి టాపిక్ తోటి మనం మళ్ళీ కలుద్దామండి. అండ్ సమయం లేనందువల్ల
వచ్చే వారం అనుగ్రహ యోగం, దైవానుగ్రహ యోగం,
ఆ అనుగ్రహం మాకు కూడా కలిగి మాకు కూడా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆ టైం వరకు ఇంకా మంచిగా చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం అండి. అండ్ ధన్యవాదాలు శంకర్ నారాయణ గారు, మీ యొక్క విలువైన సమయాన్ని మా
అందరికీ నమస్కారాలు. రాజు గారికి నమస్కారము, అనిల్ గారికి నమస్కారము, సర్వ ప్రాణులకు నమస్కారం. నమస్కారం.
ఈరోజు మనం శంకర్ నారాయణ గారితో విశ్వరూప దర్శనం, అలాగే సమయంలో అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో జరిగిన సంభాషణలు, కౌరవులకు
అలాగే కర్ణుని గురించి ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మైండ్ మీడియాలో శంకర్ నారాయణ గారితో చర్చించుకున్నాం. మరొక వారం మళ్ళీ శంకర్ నారాయణ గారితో మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరికి సెలవు. నమస్తే. జై హింద్, జై భారత్. వెంటనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయుల స్వరం. నేను మీ ఆర్జే రాజు.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.